కానీ ఇక్కడ మీకు ఒక లింక్ పెట్టాను మనది వెబ్సైట్ లింక్, ఆ లింక్ మీద ఒకసారి క్లిక్ చేసి అది చూస్తూ క్లాస్ వినండి. ఈరోజు అంకుల్ క్లాస్ గాయత్రి ముద్రల గురించి, సో ఆ లింక్ కి వెళ్ళండి, ఆ ముద్రలు చూడండి, చెప్పే క్లాస్ వినండి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు మళ్ళీ క్లాస్ అయిపోయాక క్లారిఫై చేస్తాను.
చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈరోజు మనం గాయత్రి మహామంత్రంతో పాటు సంధ్యావందనం చేసేటప్పుడు 24 ముద్రలు వేసే ఒక సాంప్రదాయం ఉన్నది. ఈ ముద్రల గురించి మనకు పరమపూజ్య గురుదేవులు బాగా విస్తృతంగా ఇచ్చారు. దాని గురించి మనం ఇవాళ కొంచెం ముచ్చరించుకుంటాం అన్నమాట. అసలు ముద్ర అంటే ఏంటి? సీల్ అన్నమాట. SEAL సీల్ అంటే ఏంటి? రాజముద్ర ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? గెజిట్. గెజిట్ మీద ఇండియా గెజిట్ ఉందనుకోండి, దాంట్లో భారతదేశ రాజముద్ర ఉంటుంది. పూర్వకాలంలో రాజులు వాళ్ళ ముద్ర వేసేవాళ్ళు పత్రాల మీద, అది ఉంటే చెల్లుతుంది అనమాట. అలాగా ముద్ర అంటే ఇట్ ఈజ్ ఎ స్టాంప్, అథెంటికేషన్ అనమాట. అలాగా మనలో చేతనత్వము ఏ స్థాయిలో ఉన్నది అనేది అథెంటికేషన్. సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళ అంటే మహాత్ములు, పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా, అలాగే బలం ఉన్నవాళ్ళు, అభయం అనేది ఒకటి ముద్ర ఇలాగ చూపిస్తారు. అభయ ముద్ర ఎవరు చూపించగలరంటే, నీకేం భయం లేదు, నేను రక్షించగలను అనే సామర్థ్యం ఉన్నవాడే చూపిస్తాడు. ఎవరు పడితే వాళ్ళు అభయ ముద్ర చూపించలేరు. అలాగే వరద. వరద అంటే నువ్వు అడిగింది ఇస్తా తీసుకో అని, నువ్వు అడిగింది ఇస్తా తీసుకో అనంత చావ, అంత శక్తి ఉన్నవాడే వరద అంటే ఒక బూన్ ఇస్తాడు, వరం ఇస్తాడు. అభయము, వరద, ఈ రెండు మనకు అమ్మవారి విగ్రహాల్లో కనిపిస్తుంటాయి. అభయముద్ర, వరద ముద్ర. ఆ ముద్ర ఎప్పుడు పట్టగలరు? వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ చేతనత్వ స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఆత్మస్థితి ఎలా ఉంటుంది. కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం వాళ్ళ ఆత్మ ఏ స్థాయిలో ఉన్నదో దానికి తగ్గ ముద్రలో ఉంటారు వాళ్ళు, ఆ ముద్రను పట్టగలరు. మాస్టర్ మనకు కొన్ని ముద్రలు చెప్పారు. దాంట్లో ఏంటంటే చిన్ముద్ర, ధ్యానముద్ర, జ్ఞానముద్ర. ఈ ముద్రలు ఏం చేస్తాయంటే మనం లోపలికి వెళ్ళడానికి పనికొస్తాయి, కొన్ని కొన్ని బయటకు వెళ్ళడానికి పనికొస్తాయి. అంటే బాగా నిద్రపోతున్నాం, నిద్రపోతున్నామని లేపాలనుకోండి, ఇలా కొట్టో లేకపోతే మనిషి పేరు పెట్టి పిలిచో లేకపోతే ముఖం మీకు కాస్త నీళ్ళు చెల్లో లేపుతాం. అలాగా ఒక నిద్రిస్తున్న వ్యక్తి బయటికి రావడానికి ఏం చేస్తాము, అలాగే ఒక మేలుకున్నవాడు నిద్రపోవడానికి ఏం చేస్తాడు, అలాగే సాధన పథంలో మనం అంతర్ముఖులం అవ్వాలి కాబట్టి అంతర్ముఖులం అవ్వాలంటే ఏం చేస్తే అంతర్ముఖులం అవుతాం, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి వేళ్ళు ఇలా ఇలా పెట్టేసినంత మాత్రం అంతర్ముఖులు అయిపోతామంటే ఖచ్చితంగా అవుతాం. కొన్ని ముద్రలు ఉన్నాయి దాంట్లో, ఆ ముద్ర మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అంతర్ముఖులం అవటానికి చాలా సహాయపడుతుంది. అక్కడ ఏంటంటే నిద్రపోవడానికి ఒక చక్కటి మెత్తటి పరుపు వేసుకోవడం, నిండు పెట్టుకోవడం, ఫ్యాన్ లేకపోతే ఏసీ వేసుకోవడం, ఇన్ని ఉన్నా కూడా మనస్సుకి చికాకుగా ఉంటే నిద్ర రాదు. ఎందుకు? మనస్సు బాగలేదు కాబట్టి. అంతేగాని ఏసీ ఉంటే నిద్ర వస్తుందని కానీ, ఏసీ లేకపోతే నిద్ర రాదు కానీ, ఇవన్నీ పై పై కబుర్లు. అసలు విషయం ఏంటంటే మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటే మనం అంత హాయిగా ఉంటాం. ఆ మనస్సు యొక్క స్థితి, మనస్సు యొక్క శక్తి స్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి ముద్ర ఉంటుంది. మనం ఎవరినైనా బెదిరించాలనుకోండి, జనరల్గా ఇంట్లో పిల్లల్ని పడతాం జాగ్రత్త అన్నప్పుడు ఏం చేస్తాం, చూపుడు వేలిని ఇలా పెట్టి ఇలా ఇలా అంటాం రెండు మూడు సార్లు. అంటే అవతల వాడికి అర్థమవుతుంది, ఓహో భయపెడుతున్నాడు రో కొడతాడు అనమాట అని. అలాగే చెయ్యి ఇలా అంటాం కొట్టేటట్టుగా, అవన్నీ ముద్రలే. అలాగే ఎవరన్నా వస్తే మనం నవ్వుతూ వెళ్ళి లోపలికి రండి అని పిలుస్తాం, అలాగే షేక్ హ్యాండ్ ఇస్తాం, ఇవన్నీ ఏంటి ముద్రలే. ఆ ముద్రలు మరి ఇక్కడేంటి, ఇక్కడ ఎవరిని పిలుస్తాం అంటే ఎవరిని పిలుస్తాం మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనం గాయత్రి చేస్తున్నప్పుడు ఎవరిని పిలుస్తున్నాం, ఆర్జశక్తి గాయత్రిని పిలుస్తున్నాం, బాగుంది. కానీ మనం ట్రెటైజాన్ వైట్ మ్యాజిక్ చెప్పుకుంటున్నప్పుడు మూడు పదాలు చెప్పుకున్నాం, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. స్పిరిట్ అనేది శక్తికి సంబంధించింది, అనంతమైన శక్తి, ఆర్జశక్తి. ఆ ఆర్జశక్తిని మనం పిలవాలంటే దానికి మనకు ఒక రూపం ఆకారం ఇలాంటివేమీ ఉండవు. కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా పెద్దవాళ్ళందరూ కూడా మహాత్ములు వాళ్ళు దర్శించిన దాన్ని మనకి ఇస్తారు. పంచముఖి గాయత్రి ఉండేది, అలాగే గురువుగారు ఏకముఖి ఇచ్చారు, అలాగే మాస్టర్ త్రిముఖి గాయత్రి ఇచ్చారు కొంతకాలం. ఆ తర్వాత త్రిముఖి గాయత్రి మిత్రా చేసి జగజ్జని మహాయోగేశ్వరీదేవి ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ శక్తి ఎలాగ ప్రకటితం అవుతుందో తెలుసుకోవటమే తప్ప శక్తి గురించి ఏం తెలుసుకోలేము. శక్తి అన్నా భగవంతుడు అన్నా ఒకటే, శివుడు శక్తి ఒకటే, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సోల్ అనేది వ్యక్తిగతమైన ఆత్మ అనమాట. మన అందరం కూడా ఆత్మస్వరూపులం, మనకు శరీరం ఉంది, మనం ఆత్మ, మనకు శరీరం ఉంది. అంతేగాని నేను శరీరం, నాకు ఆత్మ ఉంది తప్పు, నేను ఆత్మని నాకు శరీరం ఉంది, అది రైట్. ఆ ఆత్మ వికాసం ఏదైతే ఉందో ఆ ఆత్మ వికాసం జరిగే కొద్దీ మనలో శక్తి ఇంకా 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 ఎక్కువ అవుతుంటుంది. భగవంతుడి దగ్గరికి ఎంత ఎక్కువగా మనం చేరుకుంటే, ఆయనతో ఒకటవుతుంటే అంత శక్తి మనలో ఇంకా ఎక్కువ అవుతుంటుంది. దాన్ని బట్టి మనం వరద ఇవ్వగలమా, అంటే వరాలు ఇవ్వగలమా, అభయం ఇవ్వగలమా మిగతావన్నీ. ఆ స్థితికి వెళ్ళటానికి, భగవంతుని చేరటానికి మనం బహిర్ముఖ యాత్ర సరిపోదు, అంతర్ముఖ యాత్ర చేయాలి. దానికి 24 ముద్రలు వేయకపోతే గాయత్రి మంత్ర జపం నిష్ఫలం భవేత్ అని చెప్పి ఇచ్చారు. మరి నిజమేనా అంటే ఒక రకంగా నిజమే, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి చెప్పారు. మరి అవన్నీ చేయకుండా మేము చేస్తున్నాం గాయత్రి ఫలించదా అంటే, గాయత్రి ఫలించే పద్ధతిలో ఫలిస్తుంది. ఇంకా ఎక్కువ ఫలించాలంటే ముద్రలు బాగా దాని మీద కమాండ్ రావాలి. ఇంతకీ మన శరీరం ఉందని అందరికీ తెలుసు. ఈ శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి, అవి ఎందుకో ఊరికే వాడేసుకుంటూ ఉంటాం. అంటే చేతులు ఉన్నాయి, ఏమన్నా పట్టుకోవడానికి వాడుకుంటాం, దాంట్లోనే ఉంది. చేతులు ఎందుకున్నాయంటే పట్టుకోవడానికి. దేన్ని పట్టుకోవడానికి అంటే మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని పట్టుకుంటాం చేతితో కదా. అక్కర్లేని దాన్ని ఏం చేస్తాం, పట్టుకుంటే విదిలిచ్చేస్తాం మనం, చేతితోటి విదిలిచ్చేస్తాం. ఏదన్నా వచ్చి మన మీద పడుతున్నా మనం దాన్ని దూరంగా తోసేస్తాం. అంటే చేతులు ఏం చేస్తున్నాయి మనకు, ముఖ్యంగా అరచేతులు, దానికి ఉన్న వేళ్ళు కలిపి మనం ఒక దాన్ని పట్టుకోవడానికి, అంటే గ్రహించటము, గ్రహించటానికి వేళ్ళు ఇవ్వబడ్డాయి. అలాగే అక్కర్లేని తోసేయటానికి కూడా వేళ్ళు ఇవ్వబడ్డాయి. గ్రహించేదాన్ని ప్రాణశక్తి అంటాం, అక్కర్లేని దాన్ని తోసేసేదాన్ని అపానశక్తి అంటాం. పల్సేషన్, ద లా ఆఫ్ పల్సేషన్, త్రూ హ్యాండ్స్ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఇక్కడ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి. మీ అందరికీ చాలాసార్లు ముద్రల గురించి చదివే ఉంటారు ప్రతి చోట. భూమికి ఒక వేలు, అగ్నికి ఒక వేలు, నీళ్లకు ఒకటి, వాయువుకి ఒకటి, ఆకాశానికి ఒకటి. ఇలా ఐదు వేళ్ళు ఐదు తత్వాలకు సంబంధించి ఉంటాయని అందరూ పాటికి బోల్డ్ సార్లు చదివి ఉంటారు. దాని గురించి మీకు అందరికి కూడా మంచి అవగాహన ఉండి ఉంటుంది. మనం ఇవాళ ఇంకొన్ని విషయాలు ఎలా తెలుసుకుంటామంటే, పంచ దేవతలు, పంచకృత్యలు, పంచకృత్యములు ఉంటాయి. పంచకృత్యములు అంటే ఐదు పనులు: సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. సృష్టి అందరికీ తెలిసిందే, సృష్టించడం. స్థితి అంటే అలా ఉంచడం. మొట్టమొదటి ఆయన బ్రహ్మ, రెండో ఆయన విష్ణు, తర్వాత లయ, మూడో ఆయన శివుడు, తర్వాత వచ్చేది తిరోధానం అంటే వెనక్కి తీసేసుకోవటం. లయ అంటే ఏంటి? లయము అంటే పంచదారని నీళ్ళల్లో కరిగించామనుకోండి, పంచదార నీళ్ళల్లో లయం అయిపోయింది, మళ్ళీ వెచ్చ చేస్తే ఏమవుతుంది? పంచదార కనిపిస్తుంది. అంటే లయమైపోయింది తప్ప మాయమైపోలేదు. తిరోధానం అంటే వెనక్కి తీసేసుకోవడం, ముందరకు పంపించిన దాన్ని వెనక్కి తీసేసుకోవడం, మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏం కనపడదు ఇంకా. అదైన తర్వాత ఐదోది అనుగ్రహం. అనుగ్రహం అంటే మన మీద జస్ట్ కారణం లేకుండా దయ చూపించడం, ప్రేమ చూపించడం. ఆ రకంగా ఐదు పనులు చేస్తుంది అమ్మవారు. ఈ ఐదు వేళ్లకి అలాగ ఐదు పనుల సంబంధించినట్టుగా గుణం గుర్తుపెట్టుకోవాలి. చిటికిన వేలతో మొదలుపెట్టి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనుకోవాలి. అలాగే మనకు అచ్చులు ఉన్నాయి అమ్మవారి బీజాక్షరాల్లో ముఖ్యమైన వాటిల్లో. అలాగే ఓంకారంలో ముఖ్యమైన రెండు అక్షరాలు ఈ ఐదు వేళల్లోకి వస్తాయి. అవేంటంటే ఐదు అక్షరాలు అకారము. ఒక వేలికి అకారం గుర్తు అనమాట. అలాగే దీర్ఘం ఆ వదిలేసి మళ్ళీ తర్వాత వచ్చేది ఆ తర్వాత ఆ తర్వాత ఈ రెండో వేలు, ఇంకొకటి ఈకారము. మొదటిది అకారము, రెండోది ఈకారము. అకారాణం అక్షరోస్మి, అకారము అక్షరాల్లో కల్లా నేనే అని చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అంటే అకారము అని ఒక వేలు సూచిస్తూ ఉంటే అక్షరాల్లో అన్నిటిలో నేను అకారాన్ని. అది అయిన తర్వాత ఈకారం. ఈ ఈకారంలో లక్ష్మీ బీజం ఉంటుంది. ఈం 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 అని నాలుగు సార్లు లేదా ఐదు సార్లు ఒక సూత్రం ఉంది. అలాగా ఈంకారం లక్ష్మికి సంబంధించింది. లక్ష్మి అంటే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విష్ణువు యొక్క శక్తి లక్ష్మి. విష్ణువు ఏం చేస్తాడు? స్థితి అది అలాగే ఉండేటట్టు చేస్తాడు. ఎక్కువ తక్కువలు లేకుండా చూస్తుంటాడు, సమానంగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలాంటి విష్ణువు యొక్క శక్తి, విష్ణువుకి విష్ణువు శక్తికి అభేదము. మళ్ళీ అంటే విష్ణు వేరు లక్ష్మి వేరు కాదు, నారాయణి అంటాం. విష్ణువు యొక్క శక్తిని, లక్ష్మిని నారాయణి, నారాయణి నమోస్తుతే అంటాం. ఈ రెండోది ఈకారం. తర్వాత దీర్ఘం ఈ వదిలేస్తే మళ్ళీ ఉకారము. ఉకారం బలం ఇస్తుంది, బలం. ఉకారం అయిన తర్వాత ఏకారం. క ఏ ఈ ల హ్రీం, దాంట్లో ఏ వచ్చింది సరే ఏకారం. ఆ తర్వాత చివరిలో ఐం వస్తుంది, ఇంకొక చివరి అక్షరం ఐం. ఐం ఏంటంటే వాగ్బీజము, వాగ్దేవత, సరస్వతి అంటే సృష్టించే ఆయన యొక్క శక్తి వాగ్దేవత. అంటే ఇక్కడ మనకు రెండు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకటి విష్ణు యొక్క శక్తి ఈకారము, అలాగే బ్రహ్మగారి శక్తి సృష్టించే శక్తి అహంకారం. ఈ ఐదు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అచ్చులలో ఉన్నవి, చాలా ముఖ్యమైనవి. ఇంతవరకు గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవాళ చర్చించుకునేది జస్ట్ ఫండమెంటల్స్, కొంచెం డీప్గా ఇంకో క్లాసులో చెప్పుకుందాం. ఎందుకంటే నేను కూడా డీప్గా దాన్ని అనుభవించి చెప్పగలను తప్ప ఊరికే పై పని చెప్పడం నాకు ఇష్టం ఉంటుంది. దీంట్లో కొన్ని నాకు నా అనుభవంలో ఉన్నాయి, కొన్ని ముద్రలు. అన్ని ముద్రలకి గురించి అందుకని నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేయను. ఇప్పుడు ఈ వేళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయి చెప్పుకున్నాం ఇందాక. దేన్నన్నా గ్రహించటానికని. దేన్ని గ్రహిస్తాం? ముద్రలు అనేవి దేవతలతో సంభాషించటానికి, అలాగే రాక్షసులందరినీ పారద్రోలటానికి ఇవ్వబడినవి అని మొదట గుర్తు పెట్టుకోవాలి. రాక్షసులు అంటే ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం, ఎవడన్నా రౌడీ మొక్కలో లేకపోతే ఇంకా అల్లరి చిల్లర వాళ్ళు అల్లరి చేస్తారు అనుకోండి, అప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళు వస్తే ఏం చేస్తారు, చేతిలో లాఠీ చూపించి ఇలా ఇలా అంటారు, లాఠీని అదొక ముద్రే కదా, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని. అంటే ఏం చేస్తున్నారు, దట్ ఈజ్ ఏ సిగ్నల్, ఒక సిగ్నల్ పంపిస్తున్నారు అవతల వాళ్ళకి, జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టం వచ్చినట్టుంటే ఊరుకో అని వాళ్ళకి చెప్తున్నారు. కాబట్టి రాక్షస లక్షణాలు ఉన్న వాళ్ళకి కూడా ఇది గుర్తులు, జాగ్రత్త అని చెప్పడం అన్నమాట. అలాగే దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఆహ్వానం, దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళతోటి మేము మీతో స్నేహం చేస్తామని చెప్పడం, ఇవి ఈ ఐదు వేళ్ళు ఏం చేస్తాయంటే మన చుట్టూ ఉన్న ఆకాశంలో మనలో పిండాండ బ్రహ్మాండ సమన్వయం అని చెప్పుకుంటాం. అంటే పిండాండము అంటే ఈ శరీరము, బ్రహ్మాండం అంటే మన చుట్టూ ఉన్నది. మనలో ఉన్న దేవతలు ఎవరెవరైతే ఉన్నారో ఈ సృష్టిలో బ్రహ్మాండంలో కూడా ఆ దేవతలు అలాగే పనిచేస్తుంటారు. ఒక పని మొదలుపెట్టే ముందు అశ్విని దేవతల్లో ఒక ఆయన ఉంటాడు, పని అయిపోయిన తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు, అలాగే మన శరీరంలో వాళ్ళిద్దరు పనిచేస్తుంటారు. అలాగే సృష్టిలో ఉంటారు, సూర్యోదయం ముందు ఒక అశ్విని దేవత ఉంటాడు, సూర్యోదయం అయిపోయిన తర్వాత ఒక అశ్విని దేవత ఉంటాడు. ఇంకా అశ్విని దేవతలు అయిన తర్వాత అష్ట వసువులు, 8 రకాల వసువులు ఉంటారు, తర్వాత 11 రకాల రుద్రులు ఉంటారు, 12 రకాల ఆదిత్యులు ఉంటారు, వీళ్ళందరూ కలిసి 33 సమూహాలు, 33 కోట్ల దేవతలు అలాగే మన దేహంలో కూడా ఉంటారు. మనం ఈ ముద్రల ద్వారా ఏం చేస్తామంటే దేవతలతోటి సంబంధం ఏర్పరచుకుంటాము. దేవతలతో సంబంధం ఎలా ఏర్పరచుకుంటామంటే ముద్రల ద్వారా, ముద్రల ద్వారా దేవతలతో సంబంధం ఏర్పరచుకుంటాం, వాళ్ళతో సంభాషిస్తాం. ఇప్పుడు దేవి మనం ఎదురుగుండా గాయత్రి మాటను పెట్టుకుని మనం ఈ ముద్ర చూపిస్తే అర్థం ఆ దేవతా శక్తికి తెలుస్తూ ఉంటుంది, మనకు కూడా ముందర తెలుసుకునే చూపించాలి. నైవేద్యం అన్నాం అనుకోండి, చాలా మంది నైవేద్యం ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా చూపిస్తారు నైవేద్యం, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటున్నప్పుడు చేతిని అరచేతిని ఇలా పెట్టి దొప్పలాగా ఇలాగా ఇది ఒక నైవేద్యం చేతిలో పెట్టుకుని నోటి దగ్గర తీసుకొచ్చినట్టుగా ఇలా చూపించి మళ్ళీ ఇలాగా అలాగ 5 సార్లు చేస్తారు, అది ముద్ర. అలాగే మనం గాయత్రి మంత్రం చేసేటప్పుడు సంధ్యా సమయంలో గాయత్రి చేసేటప్పుడు 24 ముద్రల్లో మొట్టమొదటిది ఏంటంటే సుముఖం, సుముఖం, సు అంటే బాగుగా ఉన్నది, ముఖం అంటే నోరు. ఈ సుముఖం అనే ముద్రను మీరు చూడండి, మీ ఎదురుకుండా డిస్ప్లేలో వస్తుంటుంది. అరచేతిలో ఉన్న వేళ్ళన్ని కలిపి దగ్గర పెట్టుకున్నాం, మన వైపు కాకుండా అవతల వైపు వాళ్ళకి కనిపించేటట్టుగా చూపుడు వేలు కలుస్తుంది, అలాగే మధ్య వేలు, అలాగే ఉంగరం వేలు, అలాగే చిటికిన వేలు, అలాగే బొటన వేళ్ళు అన్ని కలిసి మన ఎదురుగుండా ఉన్న వాళ్ళకి చూపిస్తాం. ఇలా చూపిస్తే ఏంటంటే సుముఖం, ముఖం ఏం చేస్తుంది, ముఖం ద్వారా 2 పనులు జరుగుతాయి, ఒకటి ఆహారం స్వీకరించవచ్చు, 2వది మాట్లాడవచ్చు మాటలు. కాబట్టి సుముఖం అంటే నేను ఇప్పుడు సుముఖంగా ఉన్నాను అంటే ఐఎమ్ రెడీ. గాయత్రి జపం చేసేటప్పుడు ఈ ముద్ర చూపిస్తే ఐఆమ్ రెడీ, దేనికి రెడీ, ఏ దివ్య తేజస్సు అయితే ఉందో అది నా అంతరాత్మలో ధారణ చేస్తాను, ఆ సవితా తేజస్సు పరమాత్మ యొక్క దివ్య తేజస్సు మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక, నాలో పాపాలను పోగొట్టి, నాలో దుఃఖాన్ని పోగొట్టి, మమ్మల్ని పవిత్రులు చేసి నా బుద్ధుని సన్మార్గం వైపు ప్రేరేపించుగాక మా అందరి బుద్ధులను అనే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐఆమ్ రెడీ టు రిసీవ్ థై గ్రేస్, మీ యొక్క అనుగ్రహాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సుముఖం. ఏదైనా పాఠం చెప్తుంటే ఆవలింతలు వస్తున్నాయి అనుకోండి, సుముఖం కాదు విముఖం, వాళ్ళు విముఖులండి అన్నాం అనుకోండి, అంత గ్రాంధికంగా ఎవరు మాట్లాడట్లేదు, ఇప్పుడు వాడికి ఇష్టం లేదంటాం, లేకపోతే నాట్ ఇంట్రెస్టెడ్ అంటాం, నాట్ సో సీరియస్ అంటాం, ఇలాగా పదాలు మారిపోయాయి. సుముఖం అంటే గుర్తుపెట్టుకోండి, ఇష్టపడటానికి సిద్ధంగా ఉన్నాము, వినటానికి ఇష్టపడుతున్నాము, వినటానికి సిద్ధంగా ఉన్నాము, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాము అని మన యొక్క మానసిక స్థితి అవతలి వాళ్ళకి తెలుస్తుంది సుముఖం. అదేంటి దేవతలకి మన భాష ఇలా చెప్తే కదా మనకు తెలియదా, దేవతలకు మరి మనకంటే తక్కువ తెలివి వాళ్ళ వాళ్ళు తక్కువ తెలివిగల వాళ్ళ అనుకుంటే దేవతలకు భాష మన భాషలాగా ఉండదు. వాళ్ళకి భాష ఉంటుంది, దాంట్లో రంగు ఉంటుంది, మెయిన్గా రంగు ఉంటుంది. దేవతల దగ్గర ఎంత నోరు మూసుకుని ఊరుకుంటే అంత మంచిది. అంటే అర్థం చప్పుడు చేయకూడదు. మన గుళ్ళల్లో రణగణధ్వని రాళవంలాగా ఉంటుంది, గలగలగలగల అందరూ మాట్లాడేస్తూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళి అప్పుడు గుర్తుకొస్తాయి, అయ్యో మనం ఇంటిలో తాళం వేసి వచ్చాం లేదో అని అప్పుడు గుర్తుకొస్తుంది కొందరికి. అక్కడ గుర్తుకొస్తే ఉపయోగం ఏంటి, గుడిలో దేవుణ్ణి చూడాలి కానీ తాళం చూస్తే ఎలాగా. లేకపోతే వెనక వైపు తలుపు వేయడం మర్చిపోయిన దొంగడు దూరేసే ఉంటాయి వాటికి, మన పచ్చొల్లాలు బంగారం పోయి ఉంటుంది. ఇవి గుర్తుకొస్తాయి అమ్మవారి మెళ్ళ నగలు చూసి. ఇలా ఉపయోగం ఏం లేదు, సుముఖం కాదు అప్పుడు, విముఖం. ఊరికే కాళ్ళు చేతులు మనిషి అక్కడ ఉన్నాడు తప్ప మనసంతా ఇంటి మీదే ఉంది, దొడ్డి వాకిలి మీదే ఉంది. అక్కడ తలుపు వేసామో లేదో తెలియదు, ఇక్కడ ముందర తాళం వేసామో లేదో తెలియదు, ఏం చేసామో మనకే అయోమయం. అలాంటి అయోమయ మనస్థితి ఉన్నవాడికి దైవ దర్శనం ఎందుకు వేస్ట్, అక్కడ దర్శనం అవ్వదు, ఇంట్లో దర్శనం అవుతూ ఉంటుంది. అందుకని గాయత్రి మంత్రం, గాయత్రి మంత్ర దేవత, గాయత్రి మంత్ర దేవత ఎవరు, సవిత. ఆ సవిత తేజస్సుని నాలోకి ఆహ్వానిస్తున్నాను, ఐఆమ్ రెడీ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫిగర్డ్. నన్ను మొత్తం మార్చేసాయి, రూపాంతరీకరణ అంటారు అరవిందులు, నన్ను మొత్తం మార్చి పడేసాయి. నీ బ్రహ్మ వర్చస్సుతో నన్నంతా నింపేసాయి, నా అణువణువున బ్రహ్మ వర్చస్సుతో నింపు అని ఏ సాధనా విధానం చెప్పారో మనకు గురువు గారు, ఆ సాధనా విధానాన్ని నేను అవలంబించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సుముఖం. అంటే ఆ రకంగా సుముఖం అయిన తర్వాత సంపుటం. సంపుటం అంటే సంపుటీకరణ అని వచ్చిన, సంపుటం అని వచ్చిన ఒక చోటకి చేర్చడం. ఏంటి ఒక చోటకి చేర్చడం, మనస్సు చెల్లా చెదరు అవ్వకూడదు, అక్కడికి ఇక్కడికి పరిగెట్టకూడదు, ఒక చోటకి రావాలి. మొట్టమొదట మనం సుముఖం అనే ముద్ర వేసుకుని కాసేపు మన మనం పరీక్షించుకోవాలి. క్లాసులోకి వెళ్ళి, కాలేజీలోకో యూనివర్సిటీలోకో లేకపోతే చిన్నపిల్లల క్లాసులోకి వెళ్ళి పాఠం వినండి అంటే వాళ్ళు ఎలా కూర్చుంటారు ఫస్ట్, అసలు స్కూల్లో పిల్లలు కూర్చునే విధానం ఎలాగో ఉంటుంది. అలాగే మాస్టర్ పాఠం చెప్తుంటే, మాస్టర్ క్లాస్ తీసుకుంటుంటే కింద కూర్చున్న వాళ్ళందరూ ఎలా కూర్చుని వినేవాళ్ళు. ఇక్కడ విన్నవాళ్ళు కొందరు ఉంటారు, కిషోర్ అలాంటి వాళ్ళు, తేజ వాళ్ళు ఎలా విన్నారు శ్రీలక్ష్మి గారు. మాస్టర్ చెబుతూ ఉండగా మనం ఏ పోస్చర్లో కూర్చుని విన్నాము, సుముఖమా సుముఖమా కాదా, అందరికీ ఉంటుంది ఉత్సాహంగా వినాలని. ఆ పోస్చర్తో పాటు మన చేతులు ఎలా ఉపయోగిస్తున్నాం, చేతులు ఉపయోగించడమనే చాలా ఎక్కువగా నేర్చుకోవాలి. ఎందుకంటే చేతులకి హృదయానికి సంబంధం ఉన్నది. ఈ హృదయం అనాహతం ఏదైతే ఉందో దీని యొక్క కర్మేంద్రియాలు ఈ చేతులు కాబట్టి, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈ చక్రాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి, మన చేతుల్ని మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి ఈ చేతులతో గట్టిగా ఒక రకమైన ఆప్యాయతతో పట్టుకుంటాం వాళ్ళని, ఆ స్పర్శ వాళ్ళకి తెలుస్తుంది. అదే ఇష్టం లేదనుకోండి లాగి లెంపకాయ కొడితే వాడికి ఆ స్పర్శ కూడా అర్థం అవుతుంది. అంటే మన స్పర్శ ద్వారా మన భావాలని చెప్తున్నాము అవతల వాళ్ళకి. మన స్పర్శ మనలో అసహనం వచ్చిందనుకోండి చేతితో ఒక దెబ్బ వేస్తాం, ఈ ఒక టేబుల్ మీద కొట్టచ్చు, లేకపోతే మిగతా ఏదో వస్తువుల మీద చూపించవచ్చు, లేకపోతే మనిషి మీద చూపించవచ్చు. ఏది చూపించినా చేతుల యొక్క స్పర్శ ద్వారా అవతల వాడికి తెలుస్తూ ఉంటుంది. ఈ సుముఖం అయిన తర్వాత సంపుటం. సంపుటం అంటే ఒక చోటకి చేర్చడం. ఏం చేరుస్తాం సంపుటం, మనస్సు పరిపరి విధాలు పోకుండా ఒక చోట ఉండాలి. ఎలా కూర్చుని వింటే మన మనస్సు పరిపరి విధాలు పోకుండా ఉంటుంది. మొట్టమొదటగా ఏం చేయాలి, సుముఖం అనే ముద్ర వేసుకుని వినటానికి మొదలెట్టాలి. మొదలుపెట్టిన తర్వాత కాసేపటికి మనకు అర్థం అవుతుంది ఇది ఇది వినాలి అనే మన మనసులో వస్తుంది. ఆ ముద్ర యొక్క మ్యాజిక్ ఏంటంటే అది వరకు మనకు లేకపోతే ఇప్పుడు వచ్చేట్టు చేస్తుంది. లోపల ఎలా ఉందో బయట ఎలా ఉంటుంది, బయట ఎలా ఉందో లోపల ఎలా ఉంటుంది. సో యాజ్ అబౌవ్ సో బిలో అనే దాన్నే మనం, ఇన్నర్ ఎలా ఉందో అవుటర్ ఎలాగే ఉంటుంది, అవుటర్ బాగుంటే ఇన్నర్ కూడా బాగుంటుంది. అందుకని ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎలాగా అంటే సుముఖం అనే ముద్ర వేసి కూర్చోవాలి. ఫస్ట్ కూర్చుంటే ఆ సబ్జెక్టు మెల్లిగా మనకు రిసీవ్ చేసుకునే మూడ్ వస్తుంది మన మనసుకి. ఇదేదో కొత్త సబ్జెక్ట్ అండి, చాలా కష్టం, నాకేం అర్థం కావట్లేదు, ఎలాగిప్పుడు ఏం ఇంట్రెస్ట్ లేదు, నాన్సెన్స్, ఇలాంటి దాంట్లో చదవమంటే ఎలాగ నన్ను, నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ చదివించట్లేదు మా ఫాదర్ మదర్, డామ్ డూమ్ అంటారు. అలాంటి వాళ్ళతో డిస్కషన్, వాళ్ళతో క్లాష్ ఇలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఈ ముద్రలో కాసేపు కూర్చోమని, అది రోజు కూర్చోమని దానికి సంబంధించిన విషయాలు మెల్లిగా వినేటట్టు చేస్తే కౌన్సిలింగ్, అప్పుడు వాళ్ళు వినే మూడ్లోకి వెళ్ళి వింటారు, అప్పుడు సుముఖంగా ఉంటారనమాట. ఇప్పుడు ఆఫీసర్ గారు ఎలా ఉన్నారు, మూడ్స్ బాగున్నాయా, లోపలికి వెళ్ళొచ్చా అని ప్యూన్ అడుగుతారు కొందరు. ఎందుకు, వీడి పని అవ్వాలంటే ఆఫీసర్ బాగుండాలి. ఇప్పుడు బాగాలేటండి, కాసేపు ఆగిరండి, పావు గంట అరగంట, అప్పుడు బాగుంటాడు అని చెప్తాడు. ఎందుకంటే వాడి సుముఖం కాదు, ఆఫీసర్ అప్పుడు సుముఖంగా లేడు, నాట్ రెడీ టు రిసీవ్, నాట్ రెడీ టు యాక్సెప్ట్. సో టు రిసీవ్ ఆర్ టు యాక్సెప్ట్ సుముఖం అనే ముద్రను ఉపయోగించుకోవాలి. కొత్త పుస్తకం చదువుతున్నాం, కొత్త పుస్తకం చదువుతుంటే ఇదేదో టఫ్ సబ్జెక్ట్లా ఉందండి, సీక్రెట్ డాక్టర్ ఉంటే అబ్బో ఎలాగో, ఎలాగలేదు ఏం లేదు, సుముఖం మొట్టమొదటి గాయత్రి మంత్రం చదువుకోవడానికి సుముఖం అంటాం, గాయత్రి మంత్రం చదువుకోవడం, ఆ తర్వాత సీక్రెట్ డాక్టర్ని రాసిన వాడికి ఒక దండం పెట్టాలి అని చెప్పిన ఆయన జ్వాలాకులు గారు, ఆయన దండం పెట్టాలి. అసలు ఈ పుస్తకం ఇలా ఉంది చదువుకోండి అని చెప్పిన ఆయనకు ఒక దండం పెట్టాలి. ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా భగవంతుడే, కాబట్టి ఈ పుస్తక రూపంలో జ్ఞానంగా ఉన్న భగవంతుడికి నమస్కారం అని ఆయనకి నమస్కారం పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఈ ముద్ర వేసుకుంటే కాసేపటికి సీక్రెట్ డాక్టర్ని చదవాలనో, సీక్రెట్ డాక్టర్ని వినాలనో మనం మనస్సు సుముఖం అవుతుంది, మనం సుముఖులు అవుతాము. ఆ రకంగా సుముఖాన్ని ఉపయోగించుకోవాలి. అదైన తర్వాత సంపుటం, ఇప్పుడు రెండో దానికి వస్తున్నాం. సంపుటం అంటే ఏంటి, అన్ని చోట్ల నుంచి ఒక చోట తీసుకొచ్చి పెట్టడం. ఒక ఏదో పెద్ద కార్యక్రమం చేయాలి, 5 లక్షలు కావాలి లేదా 10 లక్షలు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయంటే ఫలానా వాళ్ళు 1 లక్ష ఇస్తారండి, ఫలానా వాళ్ళు 50,000 ఇస్తారండి, ఫలానా వాళ్ళు 5, ఫలానా వాళ్ళు 2 లక్షలు, ఇలా మొత్తం అన్ని లెక్కలేసి 1 లక్ష తక్కువ వచ్చింది, సరే నేను ఇస్తాను. ఇలాగా అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఒక చోట పూల్ చేస్తున్నారు, పూలింగ్, వాళ్ళకున్న వనరులన్నీ ఒక చోటకి చేరుస్తున్నారు. అలా ఒక చోటకి చేర్చి ఒక చోటకి ఉంచి దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా పూలింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అన్ని ఒక చోటకి తీసుకురావటం అనేది సంపుటీకరణ. ఈ సంపుటీకరణలో రెండు ఉన్నాయి. మళ్ళీ మనం సంపుటం అంటే ఒక రకంగా ఉంది, సంపుటీకరణ అని ఉన్నాం అనుకోండి, మనకు మంత్ర జపంలో సంపుటీకరణ వస్తుంది. అంటే ఏంటి, ఒక మంత్రం దాంట్లో ఒక బీజాక్షరం పెట్టడం, మళ్ళీ మంత్రం చేయడం, చివరిలో బీజాక్షరం పెట్టడం, అది సంపుటీకరణ, సంపుటం. అలాగే మనకు ఆయుర్వేదంలో పుటం పెట్టారంటారు. పుటం పెట్టడం అంటే ఏంటి, బంగారం ఉంది ఇన్నిసార్లు వెచ్చ చేయాలి, అలాగే ఇంకోటి ఏదో సీసం ఉంది ఇన్నిసార్లు వెచ్చ చేయాలి, ఇంకోటి ఏదో రాగి ఉంది ఇన్నిసార్లు బాగా వేడి చేయాలి, ఎంత వేడి చేయాలి, 8 డిగ్రీల్లో చేయాలి, అంత లెక్క ఉంటుంది. దాని ప్రకారం పుటం పెడతారు అంటారు ఆయుర్వేదంలో. పుటం పెట్టడం అంటే దాన్ని ప్యూరిఫై చేస్తారు, ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట పుటం పెట్టడం. సంపుటం, సంపుటం అంటే ఇంకా ఎక్కువగా మనలో ప్యూరిటీ వస్తుంది. సుముఖం తర్వాత సంపుటం, సంపుటం వల్ల ప్యూరిటీ. ప్యూరిటీ దేని వల్ల వస్తుంది, అసలు మనకు ప్యూరిఫై చేసేవి ఏమేమి ఉన్నాయి, ఈ సంపుటం ఎలా ఉంటుందో చూశారు కదా. నమస్కారం పెట్టడానికి వీలుగానే పెట్టారు, కానీ అక్కడ నమస్కారం ముద్ర కాదు మొత్తం, అలా కాకుండా చిటికిన వేలు చిటికిన వేలు కలిసి, అలాగే చూపుడు వేలు చూపుడు వేలు, మధ్యవేలు మధ్యవేలు, ఉంగరం వేలు ఉంగరం వేలు కలిసి ఒక చోటకి తీసుకొచ్చినట్టు. సపోజ్ కింద ఏమన్నా పడిపోయాయి అనుకోండి, ఏ గింజలో పడిపోయాయి, అవన్నీ ఒక చోటకి ఏరుతాం, ఏరి దగ్గరికి ఇలా దోశీలతో దగ్గరికి తీసుకొస్తాం చూసారా, ఆ దోశీలు ఎలా ఉంటుంది, అచ్చు అలాగే ఉంటుంది సంపుటం. దాన్ని బట్టి అర్థమైంది కదా, రెండు రకాల అర్థం చెప్పుకోవచ్చు సంపుటానికి. ఒకటి దగ్గరికి తీసుకురావటం, ఎక్కడెక్కడో ఉన్న వాటిలన్నీ ఒక చోటకి తీసుకురావటం. మనలో కన్ను ఒకవైపు పోతుంటుంది, దానికి వృత్తి ఏంటి చూడటం, అలాగే చెవులు వింటాం, దాని వృత్తి వింటాం, అది చెవులు, చెవుల ద్వారా మనస్సు బయటికి పోతుంటుంది, కళ్ళ ద్వారా ఏవో చూద్దామని బయటికి పోతుంటుంది, చర్మం ద్వారా చల్లగా ఉంది వెచ్చగా ఉంది మండిపోతుంది చెమటలు పోతేస్తున్నాయి లేకపోతే మెత్తగా లేదు గుచ్చుగుడ్డ అని రఫ్గా ఉంది హాయిగా ఉంది, ఇలా చర్మం ద్వారా బయటికి పోతుంది మనస్సు. ఈ రకంగా 5 రకాలుగా మనస్సు బయటికి పోతుంటుంది, కాబట్టి 5 రకాలుగా పోయేదాన్ని ఒక చోటకి తీసుకురావాలి, అంతర్ముఖం చేయట్లేదు. ఇంకా మనం ఒక చోటకి ఎదుర్కొస్తున్నాం, అక్కడక్కడ అన్ని చోట్ల నుంచి ఒక చోటకి తీసుకొస్తున్నాం. అది ఒకటి. రెండో అర్థం ఏంటి? సంపుటం. అందుకని పవిత్రం చెయ్యాలి. దేంతో పవిత్రం అవుతాయి? ఏవైనా సరే, ఒకటి గాలితో పవిత్రం అవుతాయి, రెండు నీళ్లతో పవిత్రం అవుతాయి, మూడు నిప్పుతో పవిత్రం అవుతాయి. కొన్నిటిని కాలిస్తే పవిత్రం అవుతాయి, కొన్నిటిని ఉతికేస్తే పవిత్రం అవుతాయి, నీళ్ళల్లో తడిపేస్తే పవిత్రం అవుతాయి, కొన్ని గాలికి పవిత్రం అవుతాయి. వీటన్నింటిలో కంటే ఏది ఎక్కువ పవిత్రం చేసేది అని ప్రశ్న వేసుకుంటే, ఏది అవసరమైనప్పుడు అది పవిత్రం చేయించుకోవాలి. అంతే తప్ప అన్నిటికీ నీళ్లే, అన్నిటికీ నిప్పే, అన్నిటికీ గాలి అంతటానికి వీల్లేదు. కాబట్టి ఈ మూడు, నీరు, నిప్పు, గాలి. మాస్టర్ మహాయోగేశ్వరి దేవి యంత్రం గురించి చెప్తూ, దాంట్లో సర్వరోగహర చక్రం చెప్తూ ఈ మూటిటి గురించి కూడా చెప్పారు. అది ఒకసారి మీరందరూ ప్లీజ్ గోత్రు అది వినండి. ఓం వం, ఓం వం, ఓం వం, ఓం వం, ఓం వం, ఓం వం అని ఆరుసార్లు నీళ్లకు సంబంధించి, తర్వాత అగ్నికి సంబంధించింది 10 సార్లు. ఓం రం, 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 ఓం రం. అలాగే వాయువుకి సంబంధించింది అక్కడ 12 సార్లు ఓం ఎం అని 12 సార్లు ఇవి అనమన్నారు. అవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ మూడే పవిత్రం చేసేవి. ఈ మూడిట్లో బ్యాలెన్స్ ఉంటేనే ఆరోగ్యం వస్తుందన్నారు. కాబట్టి ఈ సంపుటం అనేటప్పటికీ మన పవిత్రం చేసేవి ఏవైతే ఉన్నాయో ఈ మూడు మనని పవిత్రం చేస్తున్నాయి అని భావించాలి. ఇందాక సుముఖం అన్నప్పుడు ఐఎమ్ రెడీ టు రిసీవ్ ది నాలెడ్జ్, ఐఆమ్ రెడీ టు అండర్గో ది ట్రైనింగ్, ఐఆమ్ రెడీ టు సబ్మిట్, ఐఆమ్ రెడీ టు ఫాలో అని మన మనస్సులో ఏం అనుకోకుండా ఊరికి రెండు చేతులు అలా పెట్టేసి సుముఖం అని పైకి చదివితే ఏమీ రాదు. ఎందుకు రాదు అంటే మన మనస్సు దానికి యాక్సెప్ట్ చేస్తుందా లేదా ముందర ఎఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి ఐఎమ్ యాక్సెప్టింగ్, ఐఎమ్ సబ్మిటింగ్, ఐ వాంట్ టు అండర్గో ది ట్రైనింగ్. అబ్బో చాలా కష్టం అండి బాబు ఇవన్నీ చేయటం, అయినా సరే నేను రెడీ అని అనగలుగుంటాను. అలాంటి ఒక రెజల్యూషన్ మనస్సులో తీర్మానించుకుని, ఎస్ నౌ ఐఎమ్ రెడీ టు అండర్గో ది ట్రైనింగ్ బై పరమపూజ్య గురుదేవ్ లేదా మాస్టారు అని చెప్పి అనుకుని అప్పుడు సుముఖం అని ఇలా పెట్టాలి నేను. అప్పుడు ఆ మనసులో దాని తగ్గ మార్పు వస్తుంది. అదైన తర్వాత సంపుటం దగ్గరకు వస్తున్నప్పుడు నాలోని వాయువు, నాలోని అగ్ని, నాలోని జలము ఇవన్నీ నన్ను పవిత్రం చేయాలి. నాలోని అగ్ని, నాలోని జలము, నాలోని వాయువు కాదు, ఈ చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న జలము, విశ్వంలో ఉన్న అగ్ని, విశ్వంలో ఉన్న వాయువు నన్ను పవిత్రం చేయాలి. అదేంటి, విశ్వంలో అగ్ని ఉంటే దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. మనకు ఆల్రెడీ ఆకాశంలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అది మన శరీరంలో ప్రాణంగా ఉంటుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రిసిటీ అండ్ ది ప్రాణ. ప్రాణ మనకంటే ఎక్కువ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ దాంట్లో కనెక్షన్లో చేయి పెట్టామనుకోండి, మనలో ప్రాణం అంతా అది లాగేసుకుంటుంది, అందుకని మనిషి చచ్చిపోతాడు. అలా కాకుండా మన దగ్గర ఎక్కువ ప్రాణం ఉంటే దాంట్లో నుంచి ఉన్న ఎలక్ట్రిసిటీ అంతా మనం లాగేసుకుంటాం. ఇది ఎక్కడన్నా విన్నారా అంటే, వీరు చదివి ఉంటే విని ఉంటుంది వాటికి. గణపతి సచ్చిదానంద స్వామి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, 9-10 ఏళ్ళు ఉన్నప్పుడు, ఆయన బెంగళూరులో ఊరి చివరి ఎక్కడో కరెంట్ ఒక కాలనీ ఉంది, ఆ కరెంట్ కాలనీలో ఒకళ్ళ ఇంట్లో కూర్చుని సాధన చేస్తున్నప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇలా విసురుతుండేవాడు. విసురుతుంటే వాళ్ళు తీసుకొచ్చిన రాతి బెడ్డలు లేకపోతే ఇవి ఉంటాయి సున్నపురాలు తెచ్చేవాళ్ళు, అవన్నీ కూడా పంచల పటికి బెల్లం మొక్కల్లాగా మారిపోయేది. అవన్నీ వాడు శుభ్రంగా లొట్టలేసుకుంటూ తింటూ ఉండేవాడు. అలాంటప్పుడు ఒకరోజు ఏం చేశారంటే, ఈయన బయటకు వచ్చి ఆ విద్యుత్ కాలనీలో ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకున్నారు. పట్టేసుకునేసరికి పెద్ద ఫెల్డ్ శబ్దం వచ్చి కరెంటు పోయింది. అయ్యి బాబాయ్ ఈ కుర్రాడు పోయాడు సత్యనారాయణ అనుకుంటూ అందరూ వచ్చి చూశారు. చూస్తే ఏముంది, ఈయన నవ్వుకుంటూ నడుచుకుంటూ మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాడు. మామూలుగా జపతపాలు అన్ని చేసుకుంటాడు. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆయనలో ఉన్న ప్రాణశక్తి అక్కడున్న ట్రాన్స్ఫార్మర్లో ప్రవహిస్తున్న ఏమంటారు ఎలక్ట్రిసిటీ కంటే చాలా ఎక్కువ. అది 250 వోల్ట్స్ లేదా 440 వోల్ట్స్ ఎంత ఉందనుకోండి, ఈయన దగ్గర 1000 ఉంటుంది. అందుకని ఏమైంది, ఆ ట్రాన్స్ఫార్మర్లోంచి వెళ్తున్న ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఈయనే లాగేసుకున్నారు. దాంతో ఆ రోజంతా కరెంట్ లేదు వాళ్ళకి. ఆ మరుసటి రోజు ఎప్పుడో వాళ్ళు వచ్చి బాగు చేసి, ఇదేంటి ఇలా ఎలా అయిపోయింది డామ్ డూమ్ అని ఏదో అనుకుని బాగు చేసి ఆ తర్వాత కరెంట్ రెస్టోర్ చేశారు. అది ఆకాశంలో ఉన్న ప్రాణశక్తి, ఆకాశంలో ఉన్న ఎలక్ట్రిసిటీ. అందుకని మనం ప్రాణవిద్య గాయత్రి కాబట్టి ప్రాణవిద్య అయిన గాయత్రిలో మనలోకి ప్రాణశక్తిని నింపుకోవడానికి మనం చంపటం. అలాగే వాయువు పల్సేషన్, వాయువు ఏం చేస్తుంది, వాయువు అంటే అర్థం గాలి కాదు, వాయువు అంటే ద లా ఆఫ్ పల్సేషన్, స్పందనాత్మకమైన సూత్రం, స్పందనాత్మకమైన ధర్మం ఏదైతే ఉందో సృష్టిలో, ఆ స్పందనాత్మక ధర్మమే శ్వాసగా ఉంటుంది, ప్రశ్వాసగా ఉంటుంది. అంటే గాలి పీల్చుకోవడం, గాలి వదలటం అనేది లా ఆఫ్ పల్సేషన్ వల్ల జరుగుతుంది, మన ప్రతిభేం లేదు దాంట్లో. అలాగే గుండు కొట్టుకోవడం, అలాగే చంద్రుడు వృద్ధి అంటే పౌర్ణిమ నాటి చంద్రుడు రావడం, మళ్ళీ చిక్కిపోయి అలాగే అమావాస్య అయిపోవడం, అలాగే సముద్రంలో ఆటుపోవడం, అలాగే దక్షిణాయనం ఉత్తరాయణం, ఉత్తరాయణం దక్షిణాయనం ఆరు నెలలు అది ఆరు నెలలు, అలాగే మనిషి పుట్టడం మనిషి పోవడం, అలాగే సృష్టి రావడం సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా లా ఆఫ్ పల్సేషన్ అనే దాన్ని బట్టి జరుగుతాయి. కాబట్టి అది మనల్ని పవిత్రం చేయాలి. లా ఆఫ్ పల్సేషన్ పవిత్రం చేయటం ఏంటి మనల్ని? లా ఆఫ్ పల్సేషన్ ఏం చేస్తుందంటే వాయువు అనేది మనలో ఉచ్ఛ్వాసంగా నిశ్వాసంగా, ఉచ్ఛ్వాసంగా అంటే గాలి పీల్చడంగా గాలి వదలటంగా ఉంటుంది. ఈ రెండు చేస్తూ కరెక్ట్గా చేస్తూ ఉంటే మనం డీప్ బ్రీతింగ్, స్లోగా సాఫ్ట్గా డీప్గా బ్రీత్ చేస్తూ అలాగే స్లోగా డీప్గా వదులుతూ ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు లా ఆఫ్ పల్సేషన్ సృష్టిలో ఎలా ఉందో మనం కూడా అలాగా దానికి అనుగుణంగా గాలి పీల్చి వదులుతూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న కోశాలన్నీ పవిత్రమవుతాయి. అయ్యి మనలో సమాన వాయువు ప్రతిష్ఠించబడుతుంది, సమాన వాయువు బొడ్డు దగ్గర పనిచేస్తుంది, సమత్వం యోగం వచ్చింది. కాబట్టి సంపుటం అని దగ్గరకు వచ్చేసరికి మనం ఒక రకమైన స్థితిని సాధిస్తాం. అంటే మనం ఇటు పదార్థం వైపు వెళ్ళం, ఇటు పరమాత్మ వైపు వెళ్ళం, మధ్యలో ఉన్నాం. అలాగా ఇప్పుడు ఎటు వెళ్తాం అనేది నిర్ణయించుకోవడానికి వీలుగా ఒక స్టాండ్ స్టిల్ అలా ఉండిపోయన్నమాట. నిశ్చలంగా ఉన్నాం, నిరాకార నిశ్చలంగా ఉన్నాం, కదలకుండా ఉన్నాం. ఒక రాయి ఎలా ఉంటుందో అలా ఉన్నాం, కానీ రాయికి ఇలాగా జడంగా కాకుండా మంచి చేతనత్వంతో ఉన్నాం. తర్వాత నీరు పవిత్రం చేస్తాం. నీరు అంటే ఆకాశంలో నీరుకి ఇంకొక అర్థాలు ఉంటాయి. సృష్టించే శక్తి దేంట్లో ఉంటుందో, నీరు ఉంటేనే సృష్టి అనే శక్తి జరుగుతుంది తప్ప, సృష్టి అనే కార్యక్రమం జరుగుతుంది తప్ప, నీరు ఆ సలిలములు అంటాం ఆకాశంలో ఉన్నవి సలిలములు, ఆ సలిలములు ఉంటేనే ఈ సృష్టికి మొట్టమొదటిగా సీక్రెట్ డాక్టర్లో కూడా ఉండేది వాటర్స్, ఆ వాటర్స్ ఉంటేనే మనకు సృష్టి నడుస్తుంది. అలాగే భౌతిక దాంపత్య పద్ధతి ప్రకారం కూడా వాటర్స్ ఉంటేనే సృష్టి జరుగుతుంది, సంతానం జరుగుతుంది. ఆ నీళ్లు లేవనుకోండి నో. మరి ఆ విశ్వంలో ఉన్న సలిలాలకి ఒక పేరు ఏంటంటే సరస్వతి. సరస్వతి మనల్ని పవిత్రం చేస్తుంది. సరస్వతి మనల్ని ఎలా పవిత్రం చేస్తుందంటే శబ్దం కదా, సరస్వతి అంటే వాక్శక్తి, పరా పశ్యంతి మధ్యమ వైఖరి, నాలుగు రకాలుగా ఉంటుంది. దాంట్లో మనకు సృష్టిలో అలా కంటిన్యూస్గా మనం వదిలిన మాట ఏదైనా సరే, మంచి మాట కానీ చెడ్డ మాట కానీ, పోచుకోలు కబూరు కానీ, ఎప్పుడు అలా రికార్డ్ అయి ఉంటుంది, ఎక్కడికి పోదు అది, అక్షరం అది. అలాగా మహాత్ములు మాట్లాడిన మాటలు, మహాత్ములు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మనం ఎప్పుడైతే ఈ ట్రైనింగ్కి నేను అండర్గా అవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒప్పుకున్నాము, సుముఖం అని చెప్పాము, అప్పుడు వాళ్ళ మాటలు మన మీద పనిచేస్తాయి, పనిచేసి మన చెవుల ద్వారా హృదయంలోకి వెళ్తాయి, మన చేతనత్వంలో మార్పు తీసుకొస్తాయి, దానికి కావలసిన పవిత్రతని ప్రసాదిస్తాయి. ఇవన్నీ కూడా సంపుటం, మనల్ని పుటం పెడతాయి, మూడు చోట్ల పుటం పెడతాయి, ఎక్కడెక్కడ అగ్నిలో వాయువులో నీళ్లలో. నీళ్ళు అంటే కోరికలు కాబట్టి కోరికల్లో పుటం పెడతాయి, మెల్లిమెల్లిగా మనకు అక్కర్లేని కోరికలు ఎత్తేస్తారనమాట. మాస్టర్కి నమస్కారం పెట్టుకోండి, అంటే ఎవరికి, కుంభకోణం మాస్టర్ గారికి, మాస్టర్ సివివి నమస్కారం అలా పెట్టుకుంటే ఏమవుతుందంటారంటే నీలో అక్కర్లేని కోరికలు నీకు తెలియకుండా నేను పోగొడతాను అంటారు మొదటిది. అలాగే నీకు ఏమన్నా అవ్వాలి అని ఉంటే నాకు చెప్పుకో, దాంట్లో నిజంగా అయ్యేవి తీరుస్తాను, అవ్వక్కర్లేని నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాను. అలాగే మనకు కోపం, తాపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇలాగా ఆరు రకాల అంతఃశత్రువులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకు వ్యక్తిత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా నాభి నుంచి, అంటే మణిపూరక చక్రం అగ్ని అక్కడి నుంచి విజృంభిస్తూ ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా ప్యూరిఫై చేస్తారన్నమాట. అలాగే వాయు ఇక్కడ మటుకు మోస్ట్లీ పర్సనల్గా ఉంటాయి, సెల్ఫిష్గా ఉంటాడు. అలాంటి సెల్ఫిష్నెస్, నా కుటుంబం బాగుంటే చాలు, నా వర్గం వాళ్ళు బాగుంటే చాలు, నా జాతి వాళ్ళు బాగుంటే చాలు అని హిట్లర్ ఏం చేశాడు, వాళ్ళ జాతి వాళ్ళు బాగుంటే చాలు, మిగతా జాతి వాళ్ళు అందరినీ లక్షల మందిని చంపేస్తానన్నాడు, చంపేసాడు. అలాంటి స్వార్థపరత్వం నుంచి బయటపడేసే పవిత్రతని ప్రసాదిస్తారు. ఈ మూడు రకాలుగా మనకు సంపుటం, అంటే మూడు రకాల పుటం పెట్టినట్టుగా పవిత్రులు అవుతాం. నేను పవిత్రుని అవ్వాలి అనుకుంటూ సంపుటం పెట్టుకోవాలి. కాబట్టి సుముఖం అనేది మొట్టమొదటిగా మనకు ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి కావాల్సిన మొదటిది, కాబట్టి సుముఖం. తర్వాత సంపుటం, తర్వాత వితతం. వితతం అంటే కొంచెం ఎక్స్పాన్షన్, కొంచెం ఎక్స్పాన్షన్ అనమాట. మనలో కొంచెం ఎక్స్పాన్షన్ కావాలి. ఎక్స్పాన్షన్ కావాలంటే ఏంటి, కొత్తగా మనం చేరినప్పుడు ఎంత ఉందో జీతం అంతే ఉందనుకోండి చివరి వరకు. ఇప్పుడు మెల్లిగా ఉద్యోగంలో చేరిన కొత్తలో రెండు మూడేళ్ళు ఇంత మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత పిల్లలు, తర్వాత సంసారం పెద్ద అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టుగా శాలరీ పెరుగుతుంటే సరిపోతుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. అలాగే ఇల్లు కూడా చిన్నదైతే కష్టం, కొంచెం పెద్దది అవుతూ ఉండాలి, అంటే వితతం. అలాగే ఎప్పుడైతే మనం ఈ ట్రైనింగ్కి అంటర్గో అవుతామని ఒప్పుకుని సుముఖం అన్నాము, ఎప్పుడైతే మనం ప్యూరిఫికేషన్ అని అన్నాము, ఎప్పుడైతే మనం మన దగ్గర ఉన్న వనరులన్నీ ఒక చోట తెచ్చుకుంటున్నాము, ఆ తర్వాత ఏం చేయాలి, వితతం. వితతం అంటే ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో బాబు నువ్వు, ఈ ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నావు, ఈ సంపుటం ఎందుకు అనుకుంటున్నావు, ఇవన్నీ ఎందుకు కూడబెట్టావంటే ఇవ్వటానికి బాబు. ఎవరికన్నా దానం చేయాలనుకోండి, మన దగ్గర ఉండాలి కదా ముందర, ఇచ్చేయాలంటే తెచ్చుకోవాలి, ఇచ్చేయాలంటే పోగేయాలి. కాబట్టి మొట్టమొదటి సంపుటం అన్ని చోట్ల నుంచి అన్ని తెచ్చాం. ఈ ప్రకృతిలో శక్తులన్నింటినీ నా దగ్గరికి రా అని అడిగాం. ఆర్జశక్తి గాయత్రి మాత నాలోకి, సవితా యొక్క సవితా తేజస్సు యొక్క భర్గశక్తిని నాలోకి పంపించమని, తద్వారా మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించమని అడిగాం. బాగుంది. అలా చేయటం వలన గాయత్రిలోని 24 దివ్య శక్తుల యొక్క ఆవిర్భావం మనలో జరుగుతూ ఉంటుంది. జరుగుతూ మనలో ప్యూరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే వితతం పంచిపెట్టడానికే చేస్తాం, దాచుకోవడానికి కాదు ఇవ్వటానికే చేస్తాం. ఇవ్వడానికి చేస్తున్నాం లేదా, అసలు 24 ముద్రలు 24 శక్తులకి గుర్తులుగా కూడా చెప్పుకోవాలి మనం. గాయత్రి మంత్రంలో 24 శక్తులు ఉన్నాయి కదా, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి. ఆద్యశక్తి, బ్రహ్మాణి, వైష్ణవి, శాంభవి ఇలాగా మనకు 24 ఉన్నాయి. ఆ 24కి 24 ముద్రలు అలా కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు వితతం, తర్వాత విస్తృతం. వితతం అంటే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని ఒప్పుకుంటూ, విస్తృతం అంటే బాగా ఎక్కువగా అనమాట, ఎలాబొరేట్గా, ఏదో సింపుల్గా చెప్పడం కాదు. టూకీగా మాట్లాడేసుకుందామండి, ఏదో కట్టే రామాయణం చెప్పంటే రామాయణం ఏం చేశాడు, వారిది కట్టే రాము రావణాసురుణ్ణి కొట్టే సీతమ్మను తెచ్చే అయిపోయింది కదా అంట. దాంట్లో ఇంత మొత్తం ఉండదు, కట్టే కొట్టే తెచ్చే రామాయణం అయిపోయింది. ఇదేంటి బాబు అంటే, అంతే కట్టే కొట్టే తెచ్చే, అది చాలా సింప్లిఫైడ్ ఫార్ములా లాగా ఉంది. అలా కాకుండా విస్తృతంగా అంటే మొట్టమొదట అయోధ్య నగరం ఉంది, దానికి దశరథులు, దానికి ఆయనకి ముగ్గురు భార్యలు, పిల్లకాయలు లేదు, అప్పుడు పుత్రకామేశ్వరి చేశాడు, ఆ పుత్రకామేశ్వరిలో వాళ్ళ అల్లుడే వచ్చి చేశాడు, అప్పుడు అగ్నికొండంలో నుంచి అగ్ని వచ్చాడు, అమృత భాండం ఇచ్చాడు, దాన్ని నలుగురు పంచుకున్నారు, నలుగురు పిల్లలు పుట్టారు, ఇలా మొత్తం విస్తృతంగా చెప్పడం అన్నమాట రామాయణం. బాగా డీటెయిల్డ్గా రాముడు నవ్వినప్పుడు ఇలా చూశాడు, అక్కడ పూలన్నీ ఎర్రగా ఉన్నాయి, ఇలాంటి పూలు తెల్లగా ఉన్నాయి, ఇలా ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మొత్తం అంతా, ఆ ఋతు వర్ణన ఇవన్నీ అవన్నీ చెప్పడం ఎలా అంటే విస్తృతం. ఇప్పుడు మనం విస్తృతంగా మన దగ్గర ఏం చేయాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఏదో ఒక ఆర్జశక్తి గాయత్రిని నాలో ఆహ్వానం చేస్తున్నాను, పాపనాశకము దుఃఖనాశకము అయిన సవితా తేజస్సు యొక్క వర్గశక్తి నాలో మా అంతరాత్మలో ధరించడం గాక మా అంతర్బుద్ధుల్లో సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. గురువు గారు మొట్టమొదటిగా ఇచ్చిన గాయత్రి మంత్ర అర్థం, దాన్ని విస్తృతంగా ఎక్కడిచ్చారు? గాయత్రి మంత్రం యొక్క విస్తృత అర్థం ఎక్కడిచ్చారు? ప్రజ్ఞ అవతార కథామృతం అని విడిగా ఇచ్చారు, దాంట్లో ఇచ్చారు. నేను గాయత్రి మంత్ర సాధన అంతా కూడా ఇలా చేశాను, ఏది చేసినా బ్రహ్మవర్చస్సు కోసం చేశాను, ఆత్మవత్ సర్వభూతేషు అందరి అంతరంగంలో నేనున్నాను, నా అంతరంగంలో అందరూ ఉన్నారు, వాళ్ళందరి బాధలు నాదే, నేను వాళ్ళ బాధలను అందరినీ పోగొట్టడం ఎలాగా, అందుకే నేను ఆలోచిస్తున్నాను. మాతృవత్ పరదారేషు పరస్త్రీలందరినీ నా తల్లితో సమంగా తల్లి నాకు అలా చూస్తాను. అలాగే లోష్టవ పర ధనీషు పరుల యొక్క ధనము లోహంతో సమానం. ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తూ అందరిలో నేనున్నాను, నాలో అందరు ఉన్నారు. అలాగే మాస్టర్ గారు ఏం చెప్పారు, సి ఉయ్ అందరిలో మనల్లో మనం చూడు, అందరిలో నిన్ను చూడు, నీలో అందరిని చూడు. దీన్నే ఈకే మాస్టర్ అంతర్యామి సాధన అని చెప్తారు. ఇలాగా పేర్లు మారిన దాన్నే ఇంకో గురువు ఏం చెప్పారు, యోగా ఆఫ్ సింథసిస్ అని చెప్తారు. ఇవన్నీ కూడా సింథసైజింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనకు ఈ కుంభయోగానికి సంబంధించినవన్నమాట. ఇదివరకు ఎవరో ఒకళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు అంతే, అందరిలో భగవంతుడు ఉన్నాడు, ఓకే అందరిలో భగవంతుడు ఉన్నాడు, వాడికి నమస్కారం, ఆ రకంగా అయిపోయింది. ఇప్పుడు అలా కాదు, అందరూ ప్రాణులు నాలో ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను, ఇది సింథసిస్ అంటే. అలాంటి సింథసిస్ రావటానికి మనం విస్తృతంగా ఏం చేయాలి, మన సాధనా విధానాలని మనం విస్తృతం అయిపోయింది కదా, విస్తృతం కూడా అయిపోయింది. విస్తృతం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకున్న మానసిక స్థితులు చెప్పిన తర్వాత ఇప్పుడు ముఖాల గురించి చెప్తున్నారు. ద్విముఖం, అలాగే త్రిముఖం, అలాగే చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం, ఇవి మొత్తం ఎన్ని ముఖాలు ఉన్నాయి? ముఖం అంటే ఏం చెప్పుకున్నాం, నోరు. ద్విముఖం అంటే రెండు శక్తులు ఉన్నాయన్నమాట, రెండు పదాలు ఏంటి, పరాపశ్యంతే అనుకోవచ్చు, లేకపోతే ఏమైనా సరే ఇక్కడ చిటికిన వేళ్ళు రెండు ఒకదానికొకటి కలిపారు, అలాగే ఉంగరం వేళ్ళు రెండు ఒకదానికొకటి కలిపారు, ఇంకేం చేశారు, మధ్య వేలు, చూపుడు వేలు, బొటన వేళ్ళు దూరంగా ఉంచారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ కలయికల్లో చిటికిన వేలు నుంచి మొదలవుతుంది, కానీ ఒకే ఒక్క చోట ఎక్కడక్కడ అంటే షణ్ముఖంలో మటుకు చిటికిన వేళ్ళు వదిలేశారు. ఈ చిటికిన వేలు బుధుడికి గుర్తు, బుధుడు అంటే తెలివినట్లకు గుర్తు. ద్విముఖం అంటే బుధుడు, చిటికిన వేలు. తర్వాత వచ్చేది సూర్యుడికి సంబంధించిన వేలు, ఆత్మకు సంబంధించిన వేలు. ఈ రవి బుధులు కలిస్తే అంటే మొదట బుధుడు ఉండాలి, తర్వాత రవి ఉండాలి. అంటే బుధుడు 9 డిగ్రీలు ఉన్నాడు అనుకోండి, రవి 12 డిగ్రీలో ఉండాలి. అంటే రవి కంటే బుధుడు వెనకాల ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, రవి వెళ్ళి బుధుడిని పట్టుకుంటాడు, కలుస్తాడు, రవిని బుధుడు కలుస్తాడు. అంటే ఏంటి, జ్ఞానం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ద్విముఖం అని పెడితే మనలో బుద్ధి అనేది పదార్థం వైపు కాకుండా పరమాత్మ వైపు, ఆత్మవైపు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పడం. మనలో ఉన్న బుద్ధి ఏం చేస్తుందంటే, బుద్ధి లేకుండా ఆత్మతో కాకుండా మనస్సుతోని కోరికలతోటి కలిసి ఈ జీవితాన్ని నడుపుతూ ఉంటుంది, దాన్ని బంధము అంటాం. అలాంటి బంధస్థితిలోంచి మోక్షస్థితిలోకి రావాలంటే ఏం చేయాలి, కోరికలను కోరుతున్న మనస్సుకి ఎస్ అని చెప్తూ ఉన్న బుద్ధి దానితోంచి విడిపోయి ఆ బుద్ధి ఏం చేయాలి, ఆత్మతోటి అనుసంధానం అవ్వాలి. అలాగా ఈ ద్విముఖం అని మనం ఎప్పుడైతే చూపించామో, నా బుద్ధి ఆత్మవైపు అనుసంధానం అవుతోంది అని భావన చెయ్యాలి. ఈ ముద్రలు వేసుకుంటూ ఈ భావన చేసుకుని చూస్తే ఎంత తేడా కనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. ఇంత సులభం అంటే అంతే సులభం. ఎప్పుడు ఆ భావన అనుకుని ఆ భావన వచ్చేంత వరకు ఆ ముద్రలో అలాగుండాలి. అంతేగాని గబ 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 సినిమాలో మనకు ఒక ఫ్రేము ఒక సెకండ్ లో 16 వంతుల లోపల మారిపోతూ ఉంటే అది మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుందని ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ఉంది. అంతకంటే ఇంకెక్కువ ఉందో. అందుకని ఏం చేస్తారు, దాన్ని ఒక సెకండ్లోగా ఇన్ని ఫ్రేములు చకచకచకచక వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంటే మనకు నిజంగా అక్కడ మూవ్ అవుతున్నట్టుగా, వాడు ఒకళ్ళు కొట్టుకుంటున్నట్టు, వాళ్ళు మాటలు పాడుతున్నట్టు, డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి అక్కడ అన్ని ఉండవు. ఒక గీత ఉంటుంది, ఒక చెయ్యి కాస్త కదులుతుంది, కొంచెం ఇంకొంచెం కదులుతుంది. అవన్నీ మన కంటి చూపు మారే లోపల అవి మారిపోతుంటాయి. మనం కంటి చూపు వాటిని పట్టుకునే లోపల అవి మారిపోతాయి కాబట్టి అవి మూవ్ అవుతున్నట్టుగా ఉంటాయి. అక్కడ మూవ్మెంట్ లేదు, ఏం లేదు. ఒక ప్రొజెక్షన్ ఉంది, దాని మీద లైట్ పడుతుంటుంది, అంతే. అది ఇల్యూషన్, కానీ మనం అది నిజం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? బికాస్ ఆఫ్ టైం ఫ్యాక్టర్. ఈ ఒక్క నిమిషంలో ఇన్ని ఫ్రేములు కనుక కంటి ముందు నుంచి పోతూ ఉంటే కన్ను కదలకుండా ఉన్నదాన్ని కూడా కదులుతున్నట్టుగా భావిస్తుంది అనే సూత్రం పట్టుకున్నారు కాబట్టి దాన్ని సినిమాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? మనం ఈ ముద్రలు వేసుకుంటున్నప్పుడు దాంట్లో ఎస్టాబ్లిష్ అయ్యామా లేదా చూసుకోకుండా సుముఖం సంపుటం చేతం విశ్వముఖం తుముఖం అంటున్నప్పుడు ఆ శ్లోకం మొత్తం గంటదా వచ్చేసినట్టుగా గడగడగడగడ చదివేసి వేళ్ళు గబ్బ 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 మార్చేసి చేస్తే కొట్టంలో పైన నీళ్లు పోసామనుకోండి, కింద నీళ్ళు పెట్టకుండా బర్రం ఏమైతే పైనుంచి నీళ్లు పోస్తే కింద నుంచి బయటికి బయటికి పోతాయి. అలాగా మనం ఎన్ని చేసినా ఒకటే, ఏం చేసినా ఒకటే వేస్ట్. అలాగ చేయకూడదు. ముద్ర వేస్తే ఆ ముద్ర యొక్క అనుభవం మీకు రావాలి. వచ్చిన తర్వాతే రెండో ముద్రలోకి వెళ్ళాలి. ఇది గుర్తు పెట్టుకుంటూ ఈ ద్విముఖం అదైన తర్వాత త్రిముఖం. త్రిముఖం అండి, బుద్ధి ఉంది, ఆ బుద్ధి ఆత్మ వైపు ఉంది, తర్వాత కలిసిన వేళ్ళు మధ్య వేళ్ళు. మధ్య వేళ్ళు శనికి గుర్తు. శనికి సంబంధించింది ఏంటంటే క్రమశిక్షణతో ఉండటం, జాగ్రత్తగా ఉండటం, తర్వాత కష్టాన్ని భరించగలిగేది ఉండడం, ఇలాగా శారీరకమైన శ్రమని తట్టుకోగలగటం. ఇవన్నిటినీ కూడా మనకు అంటే బాడీ కూడా అటు బుద్ధి ఆత్మ వైపు వెళ్తే మరి బాడీ ఎక్కడ ఉండాలి? బాడీ కూడా అటే ఉండాలి. కాబట్టి బాడీ ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ రూట్ ఆఫ్ ది బుద్ధి. అందుకని మన బుద్ధి మన శరీరము రెండు కూడా ఆత్మ వైపు ఉన్నాయి అని చెప్పడం త్రిముఖం. మనకు వార్ఫేర్ జరుగుతుంది, అందులో యుద్ధం జరుగుతుంది అనుకోండి. రెండు మూడు వైపుల నుంచి శత్రువు మీద యుద్ధం చేస్తుంటే రెండు వైపుల నుంచి వేస్తే టూ ప్రాంగ్డ్ అటాక్ అంటాం. అంటే రెండు వైపుల నుంచి యుద్ధం జరుగుతుంది. అలాగే మూడు వైపుల నుంచి లేదా నాలుగు వైపుల నుంచి చుట్టేసామనుకోండి, ఆల్ సైడెడ్ అటాక్. అలాగా ఇప్పుడు మన శరీరము మన బుద్ధి ఇవన్నీ ఎటు ఉండాలంటే ఆత్మ వైపు ఉండాలి. ఇంద్రియాల కంటే ఇంద్రియాల్లో ఉన్న శక్తి మొత్తం ప్రాణంలోకి వెళ్ళాలి. ఇంద్రియాల్లో పనిచేస్తున్న ప్రజ్ఞ ప్రాణంలోకి, ఆ మొత్తం మనస్సులోకి, ఆ మొత్తం బుద్ధిలోకి, అదంతా కూడా ఆత్మలోకి, ఆత్మ పరమాత్మలోకి. ఇలాగా ప్రయాణం అనమాట, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు. మొట్టమొదటి ఏంటి? ఇంద్రియాల్లో ఉన్నది ప్రాణంలోకి ఒకటి, ప్రాణంలో ఉన్నది మనస్సులోకి రెండు, మనస్సులో ఉన్నది బుద్ధిలోకి, బుద్ధిలో ఉన్నది ఆత్మలోకి, ఆత్మలో ఉన్నది పరమాత్మలోకి. ఐదు మెట్లు ఉన్నాయి. అంటే మొట్టమొదటి తీసుకుంటే మొత్తం 6 మెట్లు ఉంటాయి. మొట్టమొదటి అంతా ఉన్న ప్రజ్ఞ చుట్టూ విస్తరించి బయటకు పోతున్న ప్రజ్ఞ అంతా కూడా ఇంద్రియాల్లో ఉన్నది వెనక్కి తీసుకుంటున్నాం. ఇలా లెక్క వేసుకుంటే మనం ఎన్ని స్టేజెస్ వస్తున్నాయో ఈ త్రిముఖం. త్రిముఖం అయిన తర్వాత చతుర్ముఖం. చతుర్ముఖంలో బొటన వేళ్ళు కాకుండా చూపుడు వేలు కూడా కలిసిపోయాయి. అంటే చిటికిన వేలు కలిసి చూపుడు వేలు కలిసి మధ్య వేలు ఉంగరం వేలు కలిసి బొటన వేలు దూరంగా ఉంది. ఈ చిటికిన వేలు తెలివితేటలకు గుర్తయితే ఈ చూపుడు వేలు మన శాస్త్రం ఎంత తెలుసు. నాకు ఎస్ట్రాలజీ వచ్చు, నాకు డ్యాన్స్ వచ్చు, నాకు బొమ్మలైటం అంటే చిత్రలేఖనం వచ్చు, నా కవిత్వం వచ్చును. నేను అంగో దూర శ్రవణం, దూర దృష్టి ఇలాంటి ఓల్డ్ శక్తులు వచ్చు నాకు, అవన్నీ విద్యలు వచ్చు, ఈ శాస్త్రాలు వచ్చు, ఇవన్నీ వచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు లాభం లేదు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాం మనం? మొట్టమొదటి సుముఖం దేనికి? గాయత్రి మంత్ర దివ్య తేజస్సు, గురుదేవులు ఏం చెప్పారు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని మొదటే చెప్పాం. కాబట్టి ఏం చేయాలి? అది కూడా దానికే సమర్పించాలి, ఆత్మకే సమర్పించాలి. ఆ రకమైన తెలివితేటలు కూడా ఆయన ఇచ్చేయాలి. ఇక్కడికి మనం ఆపేసి తర్వాత మిగతా చర్చించుకుందాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మెంటల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టే మనం ఏ పుస్తకం అన్నా ఏ విద్య అన్నా నేర్చుకుంటాం. ఇది నాకు వస్తుందా అని ఎప్పుడు అనుకోకూడదు, ఇది నాకు రాదేమో అనుకోకూడదు, ఇది చాలా కష్టం అనుకోకూడదు. అవన్నీ అనుకుంటే మనకు ఏం రావాలి, అవన్నీ విముఖం. కాబట్టి మొట్టమొదటి ఉండాల్సింది సుముఖం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ సుముఖంగా ఇవన్నీ బాగా నేర్చుకొని చక్కటి ప్రజ్ఞావంతులయ్యి గురువుగారు కోరుకున్నట్టుగా యుగ శిల్పులు అయ్యి ప్రజ్ఞాపుత్రులుగా అయ్యి కొత్త యుగాన్ని నిర్మిస్తాం. మనం మారితే యుగం మారుతుంది. 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు అనే భూమిపై స్వర్గావతరణ అనే మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అరుణ అయిపోయింది.